అరుణాచలం పిలుపు ఆధ్యాత్మిక కథలు శ్రవణ పుస్తకం మొదటి కథ రోహిత్ సందేహాలు మొదటి భాగం. భగవద్గీత మీద స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసం ముగిసి అందరూ ఇళ్లకు బయలుదేరారు. స్వామీజీ కూడా లేచి గుడికి ఆనుకుని ఉన్న గెస్ట్ హౌస్లోకి బయలుదేరారు. అప్పుడే గుడిలోకి వెళ్ళి వచ్చిన రోహిత్ స్వామీజీ వెనకాలే వెళ్ళాడు. స్వామీజీ శిష్యుడు నాగరాజు రోహిత్ను చూసి, స్వామీజీ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటారు, నువ్వు తర్వాత రా అన్నాడు. ఆ మాటలకు స్వామీజీ వెనక్కి తిరిగి రోహిత్ను చూసి నవ్వి, ఏమిటి బాబు అన్నారు. నాకు కొన్ని సందేహాలున్నాయండి, తీరుస్తారేమో అని అన్నాడు వినయంగా. ఉపన్యాసాలన్నిటికీ వయసు మళ్ళిన వాళ్ళు రావటం మాత్రమే చూసిన స్వామీజీ రోహిత్ లాంటి యువకుడిని ప్రసంగాలలో చూడలేదు. అందుకే 18-20 మధ్యన ఉన్న రోహిత్ వచ్చి సందేహాలని అంటే కొంచెం ఆశ్చర్యపడ్డారు. లోపలికి వెళ్ళి ముందు గదిలో కూర్చో, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలి గదుల్లోకి వెళుతూ శిష్యుడు నాగరాజుకు సంజ్ఞ చేశారు తీసుకెళ్లి కూర్చోపెట్టమన్నట్టు. నాగరాజు రోహిత్ను తీసుకువెళ్ళి స్వామీజీ భక్తులతో మాట్లాడడానికి నిర్దేశించిన ఒక చిన్న హాల్లో కూర్చోబెట్టాడు. సిటీకి దూరంగా ఒక పెద్ద హౌసింగ్ కాలనీ వాళ్ళు తమ కాలనీలోనే వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కట్టుకుని అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే ప్రతి సంవత్సరం స్వామీజీ ఉపన్యాసాలు, గీతాయజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు. రోహిత్ తండ్రి అదే కాలనీలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇంట్లో పూజ గదిలో రోజు పూజ చేసుకోవడం కాకుండా భాగవతమో రామాయణమో రోజు పడుకునే ముందు కుటుంబాన్ని అంతటిని కూర్చోబెట్టి చదవటం రోహిత్ తండ్రి రాజయ్య గారికి అలవాటు. అంతేకాకుండా గుడిలో అన్ని కార్యక్రమాల్లోనూ కుటుంబం అంతా పాల్పంచుకోవడం అలవాటై రోహిత్ కాస్త భక్తి వాతావరణంలోనే పెరిగాడు. రాజయ్య గారు రోహిత్ చేత చిన్నప్పటి నుంచి పద్యాలు శ్లోకాలు వల్లివేయించి గుడిలో జరిపే అన్ని పోటీల్లోనూ పాల్గొనేలా చేశాడు. ఇంకో ప్రక్క చదువు కూడా బాగానే చదువుతూ ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు. రోహిత్ని ఎప్పటి నుంచో చాలా సందేహాలు వేధిస్తున్నాయి. తండ్రిని అడిగినా అతనికి సందేహాలు నివృత్తి కాలేదు. స్వామీజీ ఇచ్చే గీత ఉపన్యాసాలు ఒకటి రెండు మాటలు వినడానికి ప్రయత్నించినా అతని సందేహాలు తీరకుండా అవి వినటం కష్టమైంది అతనికి. అందుచేత ఇవాళ ధైర్యం చేసి స్వామీజీని అడగటానికి నిశ్చయం చేసుకుని వచ్చాడు. స్వామీజీ చెప్పారు కాబోలు నాగరాజు ఒక ప్లేట్లో పండ్ల ముక్కలు తీసుకువచ్చి పెట్టాడు. ఇంతలో స్వామీజీ వచ్చి ఆయనకు ప్రత్యేకంగా మరిచిన కుర్చీలో కూర్చున్నారు. రోహిత్ లేచి నమస్కరించి కూర్చున్నాడు. ముందు స్వామీజీ అతడి గురించి, అతని చదువు గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అతనిలో బెరుకు పోయిన తర్వాత స్వామీజీ అడిగారు, ఏమిటయ్యా నీ సందేహాలు అన్నారు నవ్వుతూ. స్వామీజీ, విఘ్నేశ్వరుడిని స్తుతించేటప్పుడు శుక్లాంబరధరం విష్ణు అని అంటాము, మరి రాముడు కృష్ణుడు మొదలైన అవతారాలని విష్ణుదేవుడి అవతారాలు అంటాము, ఇద్దరూ విష్ణువులేనా? అసలు విష్ణు అంటే అర్థం ఏమిటి స్వామి? రోహిత్ అడిగాడు. విష్ణు అంటే సర్వత్రా ఉండేవాడు అని అర్థం. అయితే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, శివాలయంలో శివుడు అందరూ ఒకటేనన్నమాట. అవును, పరమాత్ముడు ఒక్కడేనాయన. ఆ పరమాత్మని వివిధ సందర్భాల్లో తలుచుకున్నప్పుడు అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. స్కూల్లో నువ్వు స్టూడెంట్వి, మీ తమ్ముడికి అన్నయ్యవి, మీ అమ్మ నాన్నలకు కొడుకువి. వాళ్ళందరూ నిన్ను ఒకే భావంతో చూడరు. అలాగే ఇక్కడ కూడా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క విధంగా భావిస్తారు. అర్థమైందా అన్నట్టు చూశారు స్వామీజీ. ఈ వయసులో రోహిత్కి ఇటువంటి కుతూహలం కలగటం ఆయనకి ఆనందమేసింది. అయితే పరమాత్మ యొక్క అసలు ఆకారం ఎలా ఉంటుంది స్వామి? సర్వత్రా ఉండేవాడికి ఆకారం ఎలా ఉంటుంది బాబు? హారతి ఇచ్చేటప్పుడు పాట విన్నావా? నిరాకార నిరంజన నీకు హారతి అని వినలేదు? ఆకారం ఉంటేనే పరిమితి ఉంటుంది, ఆకారం లేనిది ఎప్పుడూ అనంతమే. ఆలోచించు. మరి అలాంటప్పుడు వినాయకుడికి ఒక రూపం, విష్ణువుకు ఒక రూపం, ఇలా ఆకారాలు పెట్టే చూడటం తప్పు కాదా? నీకు చిన్నప్పుడు 2 2 కలిపితే 4 అని చెప్పడానికి 2 యాపిల్స్ ఒకచోట, ఇంకో 2 యాపిల్స్ ఆ పక్కన చేర్చి మొత్తం ఎంతో అడిగినప్పుడు ఆ యాపిల్స్ బొమ్మల సహాయంతో నువ్వు 4 అని సులువుగా చెప్పలేదా? అప్పుడు అది అవసరం. పెద్దయిన తర్వాత అవేమీ అక్కర్లేకుండానే నువ్వు లెక్కలు చెప్పడం జరుగుతుంది కదా. అంటే పెద్దవాళ్ళైతే రూపం అక్కర్లేదా? అమాయకంగా అడిగాడు రోహిత్. పెద్దవాళ్ళంటే వయసులో పెద్ద కాదు, ఎవరైతే పరమాత్మని ఆకారంతో చూడటంలో సరైన కారణం లేదనిపిస్తుందో వాళ్ళు. అలా ఎప్పుడనిపిస్తుంది? నువ్వు అనంతుడు, అచ్యుతుడు అన్న పేర్లు విన్నావా? అడిగారు స్వామీజీ. విన్నాను. అంటే అంతం లేనివాడు అని, విభజన లేనివాడు అని కదా అర్థం? అడిగాడు రోహిత్ తనకు తెలిసిన చెప్తూ. మంచిది, వాటిని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళని పెద్దవాళ్ళు అనొచ్చు. నువ్వు వాటి మీద ఆలోచించి మళ్ళీ రేపు రా. అసలైన పెద్దవాళ్ళు ఎవరో అన్న రహస్యం నీకు ఏమన్నా తట్టునేమో చూద్దాం. నవ్వుతూ అన్నారు స్వామీజీ లేస్తూ. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే విషయం పదే పదే ఆలోచించాడు రోహిత్. అతడు తండ్రి రోజు చదివి వినిపించే పురాణాలన్నీ భగవంతుడు ఒక ఆకారంలో ఉన్నట్టే చెప్తున్నాయి, కానీ వేరే లేవు. గుళ్ళో ఉపన్యాసాలు విన్నా, టీవీలో చాలామంది ఇష్టపడే ప్రవచనాలు విన్నా అదే ధోరణి. ఆకారానికి పరిమితమైన దేవుళ్ళ కథలే. ఆకారానికి పరిమితి లేని దేవుడి గురించి ఎవరూ మాట్లాడటం లేదు, వినటం లేదు. అయితే స్వామీజీ చెప్పిన మాటలకు అర్థమేమిటి? స్వామీజీ దానిని రహస్యం అని ఎందుకన్నారు? ఈ ఆకారం లేని దేవుడి విషయంలో ఏదో రహస్యం ఉంది, అదేమిటబ్బా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ మర్నాడు రోజులాగే వాళ్ళ కాలనీలోని ఒక మూల కట్టిన పార్కుకు వెళ్ళాడు. పార్కు మెయిన్ రోడ్డుకు దగ్గరగా చుట్టూ వైర్తో ఫెన్సింగ్ కట్టారు. ఫెన్సింగ్కి దగ్గరగా ఉన్న బెంచ్ మీద కూర్చుని బయట రోడ్డు మీద ట్రాఫిక్ను చూస్తూ కూర్చున్నాడు. కూర్చున్న మనసులో అతన్ని కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. రోడ్డు మీద కదులుతున్న కార్లు బళ్ళు చూస్తూ కూర్చున్నాడు. వాటితో పాటు రోడ్డు మీద పెడుతున్న జంతువుల్ని, అటుపక్క రోడ్డు ఆనుకున్న చెట్లని చూడగానే అతనిలో ఒక ఆలోచన మెదిలింది. కారులో బళ్ళు ఎవరో మనుషులు తయారు చేసినవి అని తెలుస్తూనే ఉంది. అలా అయితే మనిషి తయారు చేయని చెట్లని, జంతువుల్ని, పర్వతాలని, భూమిని, చంద్రుడిని ఎవరో ఒకరు తయారు చేసి ఉండకపోతే ఎలా వచ్చాయి? అంటే వాటిని దేవుడు తయారు చేసి ఉండాలి కదా. ఎవరు తయారు చేయకుండా ఏది రాదు కదా, మరి వాటిని దేవుడు తయారు చేసి ఉండాలి, లేకపోతే ఎలా వస్తాయి? అయితే అతనికి మెరిసిన ఆలోచన ఏమిటంటే, కుండని చేసే మనిషి కుండకి బయట ఉండి దానిని చేస్తాడు, అలాగే భూమికి చంద్రుడు కంటే వేరుగా ఉండే దేవుడు వాటిని చేయాలి కదా. మరి దేవుడు అనంతమైన వాడైతే ఆయనకు బయట ఏది ఉండటానికి వీల్లేదు కదా. అలా ఏదైనా ఉంటే అప్పుడు దేవుడు పరిమితమైపోతాడు కదా. ఈ ఆలోచన మెరవగానే అతని ఒళ్ళు జలధరించింది. స్వామీజీ అన్న రహస్యం ఇదేనా? అక్కడ నుంచి ముందుకు ఎలా ఆలోచించాలో అతనికి తట్టలేదు. స్వామీజీని అడగాలనుకునే పార్కు నుంచి వచ్చేశాడు. మర్నాడు క్రింద రోజులాగే గీతా ప్రవచనం అయిన తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు రోహిత్. రోహిత్ అంత త్వరగా వస్తాడని అనుకోలేదు స్వామీజీ. అంటే సందేహాల మీద తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు అని అనుకున్నాడు. అయితే నీకేమైనా రహస్యం బోధపడిందా అన్నారు నవ్వుతూ. పూర్తిగా బోధపడలేదు కానీ కొంతవరకు తెలిసింది స్వామి అన్నాడు రోహిత్. ఏమిటది, వివరించు. పార్కులో తనకు వచ్చిన ఆలోచన వివరించాడు. ఏదైనా వస్తువు చేయాలంటే దానికి యువతలు ఉండే కదా చేయగలం. అలాంటప్పుడు ఈ సృష్టిలో మానవుడు సృష్టించినవన్నీ ఎలా వచ్చాయి? వాటిని చేయాలంటే వాటికి యువతలు అన్యంగా భగవంతుడు వేరేగా ఉండాలి కదా. అలా వేరేగా ఉంటే అతను అనంతంగా ఉన్నట్టు ఎలా చెప్తాం? ఆయన మనవంటి వాడే అవుతాడు కదా. స్వామీజీ చాలా సంతోషించారు. చాలా బాగా ఆలోచించావు రోహిత్. ఏ వస్తువుకైనా దానికి అన్యంగా ఉండకుండా సృష్టించడం సాధ్యం కాదంటావు. ఒకవేళ సాధ్యం అవుతుందేమో ఆలోచించగలవా? ప్రయత్నించు. నీకు తెలియకపోతే నేను చెప్తాను, రేపు కలుద్దాం అని ఆ రోజు క్లుప్తంగానే ముగించారు స్వామీజీ. అదే విషయం ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో మాట్లాడిన విషయాలు ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు రోహిత్. ఆ రాత్రి పడుకోబోయే ముందు రోజులాగే వాళ్ళ నాన్నగారు భాగవతం కొద్దిసేపు చదివారు. వాళ్ళ అమ్మగారు, తమ్ముడితో పాటు రోహిత్ కూడా కుచేలుడు కథ విన్నాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కాసేపు చాట్ చేసి పడుకున్నాడు. రాత్రి అతనికే ఒక కళ వచ్చింది. అది అవగానే మెలకు వచ్చి మంచినీళ్ళు త్రాగి పడుకున్న తర్వాత ఇంకో కళ వచ్చింది. మామూలుగా అతని కళలు వస్తూనే ఉంటాయి. కొన్ని కళలు పొద్దున్నకి అసలు గుర్తుండవు, కొన్ని మాత్రం చాలా బాగా గుర్తుంటాయి. కానీ రెండు కళలు అతనికి బాగా గుర్తున్నాయి. మొదటి దానిలో అతను చాలా ఆకలితో ఉండి తన తమ్ముడితో పాటు తన తండ్రితో ఆయన స్నేహితుడి ఇంటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు భోజనం పెట్టడం బాగా లేట్ అవ్వడం, తీరా చివరకు వడ్డించిన విస్తరం ముందు కూర్చున్న పదార్థాలన్నీ స్పష్టంగా చూశాడు. కానీ తినబోతూ ఉండటంతో ఎవరు అక్కడికి వచ్చి గట్టిగా ఏదో అరవడంతో మెలకు వచ్చింది. రెండో కళలో తన స్నేహితులతో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం, అక్కడ ఇంటర్లో పాఠాలు చెప్పిన లెక్చరరే పాఠం చెప్తుంటే అతను క్లాసులో కూర్చోవటం, మళ్ళీ వెంటనే బయటకు రావటం, సీనియర్లు ర్యాగింగ్ ప్రయత్నించడం మొదలవగానే మెలకు వచ్చింది. తెల్లవారు లేచి ఆ రెండు కళల గురించే కాఫీ తాగుతూ ఆలోచించాడు. కళలో చూసినవి అప్పుడు ఎంతో స్పష్టంగా నిజమనేవిగానే అనిపించి, మెలకు రాగానే అవన్నీ మాయమైపోవటం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అతని ఆలోచనలు మళ్ళీ స్వామీజీ చెప్పిన దాని మీదకి పోయింది. మామూలుగా ఏ వస్తువు అయినా తయారు చేయాలంటే ఆ వస్తువుకి యువతలు వేరేగా ఉండే కుమ్మరి కుండలు చేసినట్టు చేయాలి కదా. అలా వేరే ఉండకుండా చేయటం సాధ్యమవుతుందా? స్వామీజీ ఆలోచించమన్నారు. తనకు వచ్చిన కళలు విశ్లేషిస్తే ఏమైనా తడుతుందా అని తీక్ష్ణంగా ఆలోచిస్తే అతని మెదడులో మెరుపు మెరిసింది. అతని కళ గురించి ఆలోచించాడు. తను మంచం మీదే పడుకున్నాడు, కానీ తన తండ్రితో ఎవరింటికో భోజనానికి వెళ్ళడం, అక్కడ విస్తళ్ళు వాటిలో పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మెలకు వచ్చిన తర్వాత అవి లేకపోయినా కళలో మాత్రం ఎంతో వాస్తవంగా అనిపించాయి. తన తమ్ముడిని తండ్రిని స్పష్టంగా చూశాడు కదా, వాళ్ళు వేరే గదిలో నిద్రపోతున్నప్పుడు నా కళలో ఎంత స్పష్టంగా చూశాను. దీనికి స్వామీజీ అడిగిన దానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. మళ్ళీ స్వామీజీని కలిసినప్పుడు అడగాలి అనుకున్నాడు. స్వామీజీని ఎవరో పక్క ఊరు వారు తీసుకువెళ్ళడం వల్ల 2 రోజులు ఉపన్యాసాలు జరగలేదు. ఉపన్యాసం బదులు ఆ రోజు ఏదో భజన జరుగుతోంది. వెనకాల కూర్చున్నాడు. గణపతి మీద, రాముడి మీద, కృష్ణుడి మీద, శివుడి మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుతుంటే మిగతా వాళ్ళు కోరస్గా పాడుతున్నారు. భజన చివరిలో పై స్థాయికి చేరి చాలామంది తన్మయత్వం పొందుతున్నారు. అతని ఆలోచనలు మళ్ళీ దేవుడి రూపం మీదకు పోయాయి. స్వామీజీ దేవుడికి రూపం లేదని చెప్పినా, ఇక్కడ భజన చేసే వాళ్లతో సహా ఒక రూపం ఉందనుకుని ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడని గాఢంగా నమ్మిన వాళ్లే ఎక్కువ అనిపిస్తోంది. ఇంతమంది నమ్ముతున్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి. అతనిని ఇంకో ఆలోచన వేధించింది. క్రైస్తవుల దేవుడు, ముస్లిం దేవుడు, హిందువుల దేవుడు అని వేరే వేరే ఉంటారా, ఒక్కడేనా? రూపం లేని అనంతమైన వాడైతే అందరికీ ఒక్కలాగే అనిపించాలి కదా. ఇది కూడా స్వామీజీని అడగాలి అనుకున్నాడు. 3 రోజున స్వామీజీని కలిసే సమయానికి చాలా ప్రశ్నలతో రెడీగా ఉన్నాడు రోహిత్. రోజులాగే పళ్ళ ముక్కలు తెచ్చిపెట్టాడు నాగరాజు. అవి తిని స్వామీజీ కోసం చూస్తూ ఉంటే స్వామీజీ వచ్చి కూర్చున్నారు. రోహిత్ కేసు చూసి ఒక మాట నవ్వి కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు. ఆయనని ధ్యానంలో చూస్తూ ఉంటే రోహిత్కి చాలా కొత్త సందేహాలు వచ్చాయి. తండ్రితో యాత్రలకు వెళ్ళినప్పుడు చాలా ఆశ్రమాలలో చాలామంది కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం చూశాడు. ఆ ధ్యానం ఎలా ఎందుకు చేస్తారో అని ఆలోచన అప్పుడు కలిగి ఇప్పుడు స్వామీజీని చూసిన తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఎప్పుడైనా దాని గురించి అడగాలని అనుకున్నాడు. స్వామీజీ కళ్ళు తెరిచి రోహిత్ కేసు చూసి, తయారు చేసేదానికి భిన్నంగా ఉండకుండా తయారు చేయటం సాధ్యమవుతుందేమో ఆలోచించమన్నాను కదూ. సరిగ్గా క్రితం మాట సంభాషణ ఎక్కడ ఆపారో అక్కడ ప్రారంభిస్తూ అడిగారు స్వామీజీ. అవును స్వామి, మామూలు కుమ్మరి కొండకు వెలుపల ఉండి కొండ చేసినట్లు, దేవుడు సృష్టి చేసినట్లయితే ఆయన అనంతంగా ఉన్నట్లు కాదు కదా. ఆయన అనంతుడైతే ఆయనకి అవతల ఏది ఉండకూడదు కదా అన్న సందేహానికి మీరు అలా సాధ్యమవుతుందా అన్న విషయం ఆలోచించమన్నారు. దాని గురించి ఆలోచిస్తుంటే నాకు వచ్చిన కళలు గుర్తుకొచ్చి ఒక ఊహ వచ్చింది. ఏమిటది అన్నారు. తనకు వచ్చిన 2 కళలు వివరించాడు రోహిత్. వివరించిన తర్వాత, నేను మంచం మీద పడుకుని ఉండగానే నాలో ఏమీ మార్పు లేకుండానే కళలో నేను అనేక వస్తువులు చాలా విపులంగా చూశాను కదా, అవన్నీ నాలో ఏ మార్పు లేకుండా వచ్చాయి కదా, ఒకవేళ దేవుడు కూడా అలాగే సృష్టి చేస్తున్నాడా, నాలోంచి నా కళలో వస్తువులు ఎలా వచ్చాయి, కుతూహలంగా అడిగాడు రోహిత్. నువ్వు అసాధ్యుల్లా ఉన్నావురా, నువ్వు తీక్షణంగా ఆలోచించి చాలా దగ్గరగా వచ్చావు. నువ్వు మొదట అడిగిన ప్రశ్న ఏమిటి, దేవుడు అనంతుడు కాబట్టి తనకి అన్యంగా దేనిని సృష్టించడం కష్టం కదా అని కదా. నువ్వు చేసిన పని ఆయన చేయలేడా? నువ్వు మంచం మీద పడుకునే, నువ్వు మీ నాన్న తమ్ముడితో కలిసి ఎవరింటికో భోజనానికి వెళ్ళడం, అక్కడ పదార్థాలన్నీ తినబోవడం వంటివి అన్నీ నీలో ఏ మార్పు లేకుండా చేయలేదా అడిగారు స్వామీజీ. అవన్నీ మెలకు రాగానే లేవు కదా స్వామి అన్నాడు రోహిత్. కానీ నువ్వు కలలో ఉన్నంతసేపు ఏవీ లేవని నీకు తెలుసా? అప్పుడు ఆకలి కలగడం, భోజనాన్ని కూర్చోవడం వంటివన్నీ అప్పటి వరకు నిజమే కదా. ఇది గుర్తుంచుకో. ఇప్పుడు అసలు సమస్యకు వద్దాం. తాను బయట ఉండి తనకి అన్యంగా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే అతను భగవంతుడు కాకుండా పోతాడని కదా మనకు వచ్చిన సందేహం. అయితే ఇది ఆలోచించు, ఆయనకు అన్యంగా సృష్టించకుండా ఆయనే ఈ ప్రపంచంగా అయిపోతే. నవ్వుతూ రోహిత్ కళ్ళలోకి చూస్తూ అన్నారు స్వామీజీ. ఒక క్షణం రోహిత్ ఆలోచించాడు. అతనికి వెంటనే ఒక సందేహం వచ్చింది. ఆయనే ప్రపంచం అయిపోతే ఇంకా దేవుడుగా ఎలా ఉండగలుగుతాడు? అప్పుడు ప్రపంచమే ఉండి దేవుడు ఉండడు కదా. చాలా మంచి ప్రశ్న వేశావు, నీ ప్రశ్నలో లాజిక్ ఉంది. అయితే ఇది ఆలోచించు, ప్రపంచంలో మనుషులంతా ఏ మతానికి చెందిన వాళ్ళైనా దేవుడిని ఎందుకు ప్రార్థిస్తారు? కోరిన కోరికలు తీరుస్తాడని కదా అన్నాడు రోహిత్. ఆయనే తీరుస్తాడని ఎందుకు నమ్మకం ఉందంటావు? అంటే ఆయనకి మనెవరికీ లేని శక్తి ఉందని, మనందరికంటే శక్తిమంతుడని కదా నమ్మకం. అవును, ఆయనకి ఏదైనా చేసే శక్తి ఉందని నమ్మకం. తనకు తెలిసిన విషయమే గనక ఒప్పుకోవడానికి అభ్యంతరం లేకపోయింది రోహిత్. ఆయన అనంతంగా ఎలా ఉంటాడో ఆయనకి అనంతమైన శక్తి కూడా అలాగే ఉంది. ఆ శక్తి వల్ల ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు. నువ్వు మంచం మీద పడుకుని ఉండగానే నీలో ఏ మార్పు లేకుండా కళ్ళలో అన్నీ ఎలా వచ్చాయో, అలాగే భగవంతుడు తనకున్న అనంత శక్తి వల్ల తనలో ఏ మార్పు లేకుండానే ప్రపంచంగా మారినట్టు కనపడతాడన్నమాట. దీనిని ఇంకా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, మళ్ళీ మాట్లాడదాం అని లేచారు స్వామీజీ. ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత రోహిత్ స్వామి చెప్పింది ఆలోచించాడు. రోజులాగే పడుకునే ముందు రాజయ్య గారు భాగవతం చదువుతున్నంతసేపు అదే ఆలోచించాడు. భగవంతుడు తనకు ఉన్న అనంతమైన శక్తి వల్ల తానేమీ మారకుండానే ప్రపంచంగా కనపడతాడన్నమాట. అంటే ప్రపంచంలో ఏదైనా సరే ఆయననన్నమాట. అప్పుడే ప్రహ్లాద చరిత్ర సందర్భంగా ఎందుగలడు అందులేడని సందేహం వలదన్న పద్యం వాళ్ళ నాన్నగారు చదువుతుంటే దాని అర్థం అతనికి బోధపడినట్లయింది. స్తంభంలో నుంచి నరసింహస్వామి రావడం అనేది స్వామీజీ చెప్పిన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా భాగవతంలో కథగా చెప్పారన్నమాట. అయితే భాగవతంలోనూ రామాయణంలోనూ చెప్పినవి నిజంగా జరగలేదా? అవి నిజంగా జరిగాయా? లేక మామూలు వాళ్ళకి భగవంతుడి గురించి అర్థమయ్యేలా చెప్పడానికి కలిగిన కథలా? స్వామీజీని అడగాలి అనుకున్నాడు. మరునాడు స్వామీజీని కలిసినప్పుడు అంత క్రితం రోజు ఆయన వివరించినదే మళ్ళీ గుర్తు చేశారు. పరమాత్మ తాను మారకుండానే ప్రపంచంగా మారినట్టు కనపడతాడు అన్న విషయం బాగా అర్థమైందా అని అడిగారు రోహిత్ని. నాకు కళ ఎలా వచ్చిందో అలాగే అనుకున్నా, పూర్తిగా అర్థం కాలేదు స్వామీజీ. కళలోంచి మెలకు వచ్చిన తర్వాత అవి లేవు కదా, కానీ ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ ఎప్పుడు ఉంటున్నాయి కదా. ఒకటి మర్చిపోతున్నావు, కళ చూస్తున్నంతసేపు కళలో చూసేవన్నీ నిజమనే కదా నువ్వు ఆ భయాలు కానీ ఆనందం కానీ అనుభవిస్తున్నావు. కళలోంచి బయటకు వచ్చిన తర్వాత కదా అవన్నీ లేవని తెలుస్తున్నది. అలాగే ఇప్పుడు నువ్వు చూస్తున్న ప్రపంచం అంతా, నువ్వు పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకుంటే ఇది కూడా వాస్తవం కాదు, కళ లాంటిది అని తెలుస్తుంది. నీకు ఒక కథ చెప్తాను విను. జనక మహారాజు ఆయన విశ్రాంతి గదిలో ఒక సింహాసనం మీద విశ్రమిస్తున్నారు. అప్పుడు ఒక భటుడు వచ్చి, రాజా, మన రాజ్యం మీద శత్రురాజులు దండెత్తుతున్నారు అని వార్త తెచ్చాడు. వెంటనే జనకుడు సేనాపతిని పిలిచి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. కానీ శత్రురాజులు జయించి యుద్ధభూమి నుంచే జనకుడిని దేశాన్ని వదిలిపోమ్మన్నారు. జనకుడు దేశాన్ని వదిలి ప్రక్రాజ్యంలో ప్రవేశించి ఒక అడవి గుండా చాలా దూరం వెళ్ళి అలసిపోయాడు. అడవి దాటి ఒక ఊరు ప్రవేశించేటప్పటికి చాలా ఆకలిగా ఉండి నీరసపడిపోయాడు. అతనికి కొంచెం దూరంగా జనం బారులు తీరి నించోవటం చూసి అక్కడికి వెళితే అక్కడ ఎవరో వాళ్ళకి ఆహారం అందిస్తున్నారు. ఆ జనంలో చేరి తన వంతు రావడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆఖరణ జనకుడు వంతు వచ్చేటప్పటికి అతని చేతుల్లో ఎవరో ఒక భిక్షాపాత్ర పెడితే అందులో అక్కడ పాత్రలో ఉన్న ఆఖరి ముద్దలు ఆయన పాత్రలో వేయటం, ఆయన జాగ్రత్తగా తినబోతుంటే ఎవరో పాత్ర మీద కొట్టడంతో అది కింద పడిపోవడంతో అయ్యో అన్న మాటలు ఆయన నోట్లోంచి వచ్చాయి. ఆ క్షణంలో సింహాసనం మీద విశ్రమిస్తున్న జనకుడికి మెలకు వచ్చింది. వెంటనే ఆయన నోటి నుండి రెండు మాటలు వెలువడ్డాయి, అది నిజమా ఇది నిజమా. అవే మాటలు ఆయన పక్కనున్న భట్టులతో అనడం, వేరే మాట్లాడకపోవడంతో వాళ్ళు వెళ్ళి రాణిగారితో చెప్పడం, ఆవిడ వచ్చిన తర్వాత రాజుగారు రెండే మాటలు అది నిజమా ఇది నిజమా వార్త తెలిసి మంత్రులు వచ్చారు. అప్పుడు కూడా అవే రెండు మాటలు, అది నిజమా ఇది నిజమా. రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత కూడా అవే రెండు మాటలు, అది నిజమా ఇది నిజమా. ఈ వార్త ఊళ్ళో అందరికీ తెలిసి చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అష్టావక్రముని ఆ ఊర్లోంచి వెడుతూ ఇది విన్నాడు. రాజుగారికి నేను సమాధానం చెప్తాను అని రాజ్యసభకు వెళ్ళాడు. ఆయన చూసి నమస్కరించి ఇంకేమీ మాట్లాడకుండా రాజు అది నిజమా ఇది నిజమా అన్నాడు. అష్టావక్రమునికి అర్థమైంది, రాజా నీ సందేహాన్ని నేను తీరుస్తాను, ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పు అని ఇలా ప్రశ్నించాడు. రాజా, కళలో నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆకలితో అలమటించినప్పుడు ఆహారం కోసం వరుసలో నుంచున్నప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తున్న నీ రాణులు నీ భటులు మంత్రులు అప్పుడున్నారా అని అడిగాడు. జనకుడు అప్పుడు ఇవేవీ లేవు అన్నాడు. సరే, ఇప్పుడు నీ సింహాసనం నీ రాణులు నీ మంత్రులు ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు కళలో అనుభవించిన ఆకలి ఆ నుంచున్న వరుస భిక్షాపాత్ర అవి ఉన్నాయా? ఇప్పుడు అవేవీ లేవు అన్నాడు జనకుడు. అయితే నిజం ఏమిటంటే నువ్వు కళలో చూసినవి ఇప్పుడు మెలకుతో చూస్తున్నవి రెండూ లేవు, కానీ రెండు చోట్ల నువ్వు మాత్రం ఉన్నావు, అంటే నువ్వు మాత్రమే నిజం, మిగతావన్నీ వాస్తవం కాదు అని చెప్పి అష్టావక్రమని వెళ్ళిపోయాడు. కథ అంతా చెప్పి స్వామీజీ రోహిత్ని చూస్తూ, కథ అర్థమైందా, నీకేమి అర్థమైందో చెప్పు అన్నారు నవ్వుతూ. రోహిత్ కొంచెం సేపు ఆలోచిస్తే అతనికి ఒక సందేహం వచ్చింది, రెండూ లేవు అంటే, రెండూ లేవు అంటే ఆయన కళ్ళలో చూసినవి మెళకువల్లో చూసినవి రెండూ లేవు అని కదా. అతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ రెండూ లేవు అన్న విషయాన్ని ముందు కాస్త వివరించండి స్వామి అన్నాడు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మంచి విషయం దగ్గరికి వచ్చావు. కళ్ళలో ఉన్నప్పుడు మెళకులో ఉన్నప్పుడు ఉన్నవి లేవు, మెళకులో ఉన్నప్పుడు కళ్ళలో ఉన్నవి లేవు, అందువల్ల రెండూ లేవు అన్నాడు ముని. అంటే ఏదైనా వాస్తవంగా ఉండాలంటే ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉండాలి, అలా లేకపోతే అది సత్యం కాదు, వివరించారు స్వామీజీ. సత్యం అంటే నిజం అని కదా అర్థం అడిగాడు రోహిత్. సత్యం అంటే ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉండేది అని అర్థం. అందుచేత మెళకువలోను కళ్ళలోనూ చూసినవి అన్నీ రెండు సమయాల్లోనూ లేవు, కాబట్టి అవి సత్యం కావు అన్నాడు స్వామీజీ. అంటే రెండు సమయాల్లోనూ జనకుడు ఒక్కడే ఉన్నాడు, అందుచేత ఆయనే సత్యం, మిగతా అదంతా అసత్యమని కదా అర్థం అన్నాడు రోహిత్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది రోహిత్కి. అయితే రెండు చోట్ల ఆయన ఉండి మిగతావి ఏవీ లేకపోవడం ఎలా సాధ్యమైంది? అంటే ఆయనకి ఆయన చూసిన వాటి అన్నింటికీ తేడా ఉందా? ఉంటే ఆ తేడా ఏమిటి? అదే అడిగాడు స్వామీజీని. నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు రోహిత్. ఇప్పుడు కలలోనూ బయట జనకుడు మిగతా వాటికి కాకుండా ఒకేలా ఎలా ఉన్నాడని కదా, ఇప్పుడు అసలైన జనకుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావు? అడిగారు రోహిత్ని. మనలాగా బట్టలు కట్టుకుని కాళ్ళు చేతులతో ఒడ్డు పొడుగుతూ ఉండడా? రాజు అయినా మనలాగా మనిషే కదా, ఇంకెలా ఉంటాడు? అయితే ఆయన కలగన్నప్పుడు వీటన్నిటితోనూ అడవిలోకి వెళ్ళి అవస్థలు పడ్డాడా? ఆయన శరీరం సింహాసనంలోనే ఉంది కదా, శరీరం వెళ్ళకపోతే మరి ఎవరు వెళ్ళి అవన్నీ అనుభవించారు? కళ్ళలో ఉన్నానని ఆయన కళ్ళలో ఉన్నప్పుడు తెలిసినా? అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? సింహాసనం మీద పడుకున్న శరీరంతో కళ్ళలో ఉన్నాడా? ఎవరైనా అతని శరీరం కంటే వేరుగా ఉంటాడా? శరీరం అతను ఒకటే కదా? అడిగాడు అమాయకంగా. అంతవరకు అతను ఎప్పుడు వినని విషయం కావడంతో జీర్ణించుకోలేకపోయి అడిగాడు, జనకుడు విషయం అలా ఉంచు, నీ విషయం ఆలోచించు. నీకు కల వచ్చింది, అందులో నువ్వు మీ నాన్నని మీ తమ్ముడిని మీ నాన్న స్నేహితుడి ఇంట్లో వడ్డించిన విస్తళని పదార్థాలని చూసావు కదా, అప్పుడు నువ్వు మంచం మీదే పడుకున్నావు, మరి కళ్ళలో నువ్వు కూడా ఉన్నావు, కళ్ళలోకి నీ శరీరం ఏమైనా వెళ్ళిందా? స్వామీజీ నవ్వుతూ అడిగారు. రోహిత్కి అర్థమైంది. అయితే నేను నా శరీరం ఒకటి కాదు అన్నమాట. మరి జనకుడు విషయంలో కూడా అష్టావక్రమణ మాటలు, కళ్ళలో చూసినవి మెలకులో చూసినవి ఏవీ లేవు, నువ్వు మాత్రమే ఉన్నావు అంటే ఆ నువ్వు జనకుడు శరీరం కాదన్నమాట. శరీరం కానిదేదో కళలోనూ మెలకువలోనూ కూడా ఉన్నదన్నమాట అన్నాడు పైకి మనసులో వచ్చిన ఆలోచన మాటల్లో పెడుతూ. అద్భుతంగా గ్రహించావురా, ఇప్పుడు నీకు వచ్చిన కళని ఇంకా విశ్లేషించు అన్నారు అతని కళ్ళలోకి చూస్తూ. కొద్ది నిమిషాలు రోహిత్ తీక్షణంగా ఆలోచించాడు. మరి నేను నా శరీరం కాకపోతే నేనెవరు? మంచం మీద పడుకున్నది, కళ్ళలో నాన్నతోనూ తమ్ముడితోనూ తిరిగినది నా శరీరం కాకపోతే ఏమిటి? ఇప్పుడు మెలకువలో ఈ శరీరంతో ఉన్న నేను శరీరం కాదా? మరి నేనెవరు? నేను ఎవరు అని ప్రశ్నించుకుని బాగా ఆలోచించు, నీకు ఏమన్నా స్ఫురిస్తుందేమో, రేపు కలిసినప్పుడు చర్చిద్దాం అన్నారు స్వామీజీ లేస్తూ. ఆ తర్వాత రెండు రోజులు వైకుంఠ ఏకాదశి భజనల దృష్ట్యా స్వామీజీ గీతోపన్యాసాలకు బ్రేక్ వచ్చింది. అనేక భజన సంఘాల వాళ్ళు 24 గంటలు అఖండంగా భజన చేయడానికి పూనుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తుల దగ్గర నుంచి షిరిడీ సాయి భక్తులు, సత్యసాయి భక్తులు, రామ భజన సభ, కృష్ణ కాన్షియస్ వాళ్ళు వంతుల వారిగా భజనలో పాల్గొన్నారు. రాజయ్య గారి కుటుంబం కూడా చాలా వాటిలో పాల్గొనడం జరిగింది. ఒకరోజు కొన్ని గంటలు రోహిత్ కూడా భజనలో కూర్చున్నాడు.